ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
అందరికీ నమస్కారం. వచ్చేసాం మీ ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ కళాశాల విద్యార్థులం. ఈ రోజు మనం ఖరీఫ్ వేరుశనగ సాగులో పాటించాల్సిన మెలకువల గురించి తెలుసుకుందాం. ఆ మెలకువలను మనకు ఒక నాటిక రూపంలో వివరిస్తున్నారు మన విద్యార్థులు. ప్రస్తుత సంభాషణ చింతపల్లి గ్రామంలోని వసంత, లక్ష్మి అనే ఇద్దరు రైతుల మధ్య జరుగుతోంది. వసంత ఒక యువ రైతు, అంటే సాగుబడి కింద శిక్షణ పొందిన రైతు. లక్ష్మి ఏమో ఒక ఆదర్శ రైతు.
ఏంది లక్ష్మి, ఎట్లున్నావు? మొన్న నన్ను కలవనీకి ఇంటికొచ్చినవంట, ఏంది సంగతి?
నమస్తే వసంతమ్మ, నేను బాగానే ఉన్నా. నీ నుండి కొన్ని సలహాలు కావాలని వచ్చిన.
అవునా, ఏం సలహాలు?
అదే, నేను ఈ వర్షాకాలంలా వేరుశనగ వేద్దాం అనుకుంటున్నా, మిమ్మల్ని ఆ పంట గురించి అడుగుదామని వచ్చిన.
అవునా, మంచి ఆలోచన లక్ష్మి. వేరుశనగ మంచి లాభాలిచ్చే పంట, నీకు ఆ పంట గురించి ఏం కావాలన్నా నన్ను అడుగు.
అవును, వేరుశనగ పంటను ఎప్పుడు వేసుకోవాలి?
వేరుశనగను ఖరీఫ్ లో అయితే జూలై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు.
వేరుశనగను ఏదైనా ప్రత్యేక నేలల్లోనే పండించాలా, లేదా ఎలాంటి నేలల్లో అయినా పండించుకోవచ్చా?
వేరుశనగ ఇసుకతో కూడిన గరప నేలలు లేదా నీరు తొందరగా ఇంకే ఎర్ర చెల్కాలలో పండించాలి. ఎక్కువ బంక ఉండే నల్లరేగడి నేలల్లో ఈ పంట వేయకూడదు. అలాగే విత్తే ముందు నేలని మెత్తగా దుక్కి చేసి పదును చేసుకోవాలి.
అవునా, ఇంకా ఇత్తనాల సంగతి ఏంటి? ఈ పంట కోసం ప్రత్యేకంగా కొత్త రకాల ఇత్తనాలు ఏమైనా ఉన్నాయా?
ఉన్నాయి లక్ష్మి. గుత్తి రకాలైన కదిరి 6, కదిరి 9, అనంత, హరితాంద్ర, ధరణి రకాలలో ఏదైనా 60 కిలోల గింజను ఎకరాకు విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.
ఓ అవునా, మరి విత్తన శుద్ధి అన్నావు కదా, దేంతో చేయాలి?
1 గ్రాము టెబికొనజోల్ గాని, 3 గ్రాముల మాంకోజెప్ పొడి మందును గాని కిలో విత్తనానికి పట్టించుకోవాలి. కాండం కుళ్ళు తెగులు ఆశించే ప్రాంతంలో 1 మిల్లీలీటరు ఇమిడాక్లోప్రిడ్ ను 7 మిల్లీలీటర్ల నీటిలో కలిపి 1 కిలో విత్తనానికి పట్టించాలి. వేరు పురుగు ఎక్కువగా ఆశించే ప్రాంతం అయితే 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరోఫాస్ తో విత్తన శుద్ధి చేయాలి.
సరే, మరి ఒకవేళ కొత్త సాగు చేసే నేలల్లో ఏం చేయాలి?
కొత్తగా వేరుశనగ సాగు చేసే నేలల్లో కిలో విత్తనానికి పైమందులతో పాటు 200 గ్రాముల రైజోబియం కల్చర్ ను పట్టించాలి.
ఉట్టి రైజోబియం సరిపోతుందా?
హా లక్ష్మి, ఇంకా వేరుకుళ్ళు, మొదలుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు ఆశించే ప్రాంతాలైతే కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని పట్టిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
సరే వసంత, మరి విత్తడానికి ప్రత్యేకంగా దూరం ఏమైనా పాటించాలా?
అవును లక్ష్మి, ఖరీఫ్ లో వేరుశనగను మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు, వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం వచ్చేలా, 1 చదరపు మీటర్ కి 33 మొక్కలు వచ్చేలా విత్తుకోవాలి. ఒకవేళ పెద్దకాయ రకాలైతే వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం వచ్చేలా, 1 చదరపు మీటర్ కి 28 మొక్కలు వచ్చేలా చూసుకోవాలి.
ఓ లక్ష్మక్క, ఏం చేస్తున్నావు? ఈడ ఎవరి అమ్మా?
రా రంగమ్మ, మంచి టైంకి వచ్చినావు. ఈమె వసంత. నేను 7 వేరుశనగ వేద్దాం అనుకుంటున్నా అని చెప్పినా కదా, దాని గురించి అడుగుదామని వచ్చిన.
అవునా అక్క, నేను కూడా 7 వేరుశనగే వేద్దామని అనుకుంటున్నా.
అవునా, మంచిది, నువ్వు కూడా అడిగి తెలుసుకో మరి.
నమస్తే వసంత గారు, నేను రంగమ్మను. నేను కూడా 7 వేరుశనగనే వేయాలనుకుంటున్నా.
నమస్తే రంగమ్మ, అడుగు, నీ సందేహాలేంటో?
ఇప్పుడు విత్తనాలని విత్తుకోవడానికి ప్రత్యేకించి ఏమైనా పద్ధతులు ఉన్నాయి?
విత్తనాన్ని గొర్రుతో గాని, నాగలి చాళ్లల్లో గాని, లేదా ట్రాక్టర్ తో నడిచే యంత్రంతో గాని విత్తుకోవాలి. విత్తేటప్పుడు నేలలో కావలసినంత తేమ ఉండాలి. 5 5 సెంటీమీటర్ల లోతుకు మించకుండా విత్తుకోవాలి. మరీ లోతుకు వేస్తే మొలకెత్తే సమయం ఎక్కువ అవుతుంది.
అవునా వసంత, మరి వానాకాలంలో పంటకు ఎంతెంత మోతాదులు ఎరువులను వాడాలి?
ఎరువుల మోతాదును భూసార పరీక్షను బట్టి నిర్ణయించాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 3 లేదా 4 టన్నుల పశువుల ఎరువును వేయాలి. భాస్వరం ఇంకా పొటాష్ ఎరువులను విత్తేటప్పుడే మొత్తంగా వేసుకోవాలి. ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఇంకా 18 కిలోల యూరియాను విత్తే సమయంలోనే వేయాలి. విత్తిన 30 రోజుల తర్వాత తొలిపూత దశలో మరో 10 నుండి 15 కిలోల యూరియాను వేయాలి. ఇంకా పూత దశ పూర్తయి ఊడలు దిగే సమయంలో 200 కిలోల జిప్సం ను వేసి మట్టిని ఎగదోయాలి. విత్తిన 45 రోజుల తర్వాత ఎలాంటి అంతర సేద్యం చేయకూడదు.
అలాగా పోయినసారి ఆకులు చిన్నగా అయ్యి పసుపు రంగులో కనిపించాయి, ఇదేంటి మరి?
జింకు లోపిస్తే పైరు ఆకులు చిన్నగా మారి మొక్కలు గిడిసబారుతాయి రాములు. ఈ లోపాన్ని సరిచేయడానికి ఎకరాకు 400 గ్రాముల జింక్ సల్ఫేట్ ను 200 లీటర్ల నీటిలో కలిపి కనీసం 2 సార్లు పిచికారీ చేయాలి. అంటే వారం రోజులకు ఒకసారన్నమాట.
అవునా, మరి ఇంకేమైనా లోపాలు వస్తాయా?
అవును లక్ష్మి, ఇనుప ధాతు లోపము నల్లరేగడి భూముల్లో ఎక్కువ తేమ ఉన్నప్పుడు వస్తుంది. అప్పుడు లేత ఆకులు మొదట పసుపచ్చగా మారి తర్వాత తెల్లగా మారుతాయి.
అవునా, మరి దీన్ని ఎలా నివారించాలి?
ఈ లోపాన్ని నివారించడానికి ఎకరాకు 1 కిలో అన్నబేది, ఇంకా 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లంను 200 లీటర్ల నీటికి కలిపి 2 సార్లు పిచికారీ చేయాలి. అంటే వారం రోజులకు ఒకసారి.
మరి కలుపు మొక్కల సంగతి ఏంటి?
నీకు తొందర చాలా ఎక్కువ అనుకుంటా రంగమ్మ, అక్కడికే వస్తున్నా. కలుపుని మొలకెత్తక ముందే నాశనం చేయాలి. దానికోసం అలాక్లోర్ కలుపు మందును ఎకరాకు 1 లీటరు లేదా పెండిమిథాలిన్ మందును ఎకరాకి 1.3 నుండి 1.6 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2-3 రోజులలో నేలపై పిచికారీ చేయాలి.
గట్లనా? అయితే నువ్వు చెప్పినట్టే చేస్తా ఈసారి.
మరి అంతర కృషి సంగతి అడగవా లక్ష్మక్క?
వసంత ఏడు కురుకుతలేదు కదా రంగమ్మ, మెల్లగా అడుగు.
చెప్తాను రంగమ్మ. విత్తిన 25 లేదా 30 రోజుల దశలో గొర్రుతో అంతర కృషి చేయాలి. మొక్కల మొదలు దగ్గర మట్టిని ఎగదోయాలి. విత్తిన 45 రోజుల వరకు ఎలాంటి కలుపు ఉండకుండా చూడాలి. దీని వలన మొక్కలు బలంగా పెరుగుతాయి.
అవునా వసంత, ఒకవేళ నువ్వు చెప్పిన రోజుల్లోపు కలుపు తీయకపోతే?
లక్ష్మి, విత్తిన 20 రోజుల వరకు కలుపు తీయడం కుదరకపోతే పైరులో మొలిచిన కలుపును 2 లేదా 3 ఆకుల దశలో ఇమాజితపైర్ మందును ఎకరాకు 300 మిల్లీలీటర్లు లేదా ఇమాజితపైర్తో పాటు ఇమాజామాక్స్ మందును కూడా కలిపి 40 గ్రాముల మందును ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
అవునా వసంత, నేను చెప్పడం మర్చేపోయినా. పోయినేడు పక్కన పొలంలో వేరుశెనగ వేసిర్రు, వాళ్ళు పురుగుల వల్ల చాలా నష్టపోయిర్రంట. అట్లా కాకుండా ఏం చేయాలి?
పురుగుల సంగత అది నాకు కూడా అంత బాగా గుర్తులేదు లక్ష్మి. మాకు సస్యరక్షణలో శాంతి అనే ఆవిడ శిక్షణ ఇచ్చారు. నేను కూడా తన దగ్గరికే వెళ్తున్నా. నువ్వు కూడా రా నాతో, ఆమెని నీ సందేహాలన్నీ అడుగు.
సరే వసంత.
నమస్తే శాంతి గారు, బావున్నారా? వీళ్ళు లక్ష్మి, రంగమ్మ. మిమ్మల్ని వేరుశనగ పంటలో సస్యరక్షణ గురించి అడగడానికి వచ్చారు.
నమస్తే అమ్మా.
నమస్తే లక్ష్మి, రంగమ్మ. మీకు కావాల్సిన సమాచారాన్ని అడగండి, నేను వివరిస్తాను.
వేరుశనగ పంటలో పురుగుల వల్ల వచ్చే నష్టాలేంటో చెప్తారని వచ్చాం.
చెప్తాను లక్ష్మి. వేరుశనగ పంటలో ముఖ్యంగా 3 రకాల పురుగులు ఎక్కువ నష్టాలు తెస్తాయి.
అవునా? అవేంటి శాంతి గారు?
అవి వేరు పురుగు, ఆకుముడత పురుగు, ఇంకా పొగాకు లద్దె పురుగు.
అవునా? ఈ వేరు పురుగు అంటే సి ఆకారంలో ఉండి వేర్లను తినేసి మొక్కలను వాడిపోయేలా చేస్తుందంట కదా, నేను విన్నాను మేడం.
అవును లక్ష్మి, ఈ పురుగు పెంటకుప్పలు పొలం దగ్గరగా ఉన్న బాగా మగ్గిన పశువుల ఎరువుని పొలంలో జల్లినా వస్తుంది.
అయ్యో, మరి ఎలా? అసలే పొలాల్లో పశువుల ఎరువు ఎక్కువగా వాడతాం.
కంగారు పడకు రంగమ్మ, సమస్య ఉన్న చోట కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ తో విత్తన శుద్ధి చేయాలి. అలాగే 4-8 గుళికలను ఎకరాకు 6 కిలోల మోతాదులో ఇసుకలో కలిపి చల్లాలి.
సరే శాంతి గారు, అదే చేస్తాను. మరి ఆకుముడత పురుగు ఆకులను గూడు చేసి తినేస్తుందని విన్నాను.
అవును రంగమ్మ, అది ఆకులని తినదు, ఆకులలో ఉన్న పచ్చదనాన్ని తింటుంది. దానివల్ల ఆకులు కాలిపోయి కనిపిస్తాయి. ఇది విత్తిన 15 నుండి 45 రోజుల పంటనే ఆశిస్తుంది.
అయ్యో, మరి దాని నివారణ ఎలా మేడం?
లక్ష్మి, దీన్ని నివారించడానికి క్లోరిపైరిఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి.
మరి పొగాకు లబ్ధ పురుగు సంగతి ఏంటి శాంతి గారు?
ఈ పురుగు ఆకుల పత్రహరితాన్ని తినటం వల్ల ఈనెల మాత్రమే మిగులుతాయి. ఈ పురుగు రాత్రిపూట మొక్కలను ఆశించి ఆకులను పూర్తిగా తినేస్తుంది.
మరి దీన్ని నివారించడం ఎలా శాంతి గారు?
చెప్తాను లక్ష్మి. ఈ పురుగును నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలి. అందులో భాగంగా 4-5 లింగాకర్షక బుట్టలను అమర్చి ఎకరాకు 8-10 పక్షి స్థావరాలను పెట్టాలి. ఎర పంటలుగా ఆముదం లేదా ప్రొద్దుతిరుగుడు 30-40 మొక్కలను ఉండేలా విత్తాలి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేస్తే పురుగు ఉధృతి తగ్గుతుంది.
మరి పెద్ద పురుగులను ఎలా నివారించాలి మేడం?
ఎదిగిన లార్వాలను నివారించేందుకు నొవెల్యూరాన్ 200 మిల్లీలీటర్లు లేదా ఫ్లుబెండమైడ్ 40 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే విషపు ఎరను తయారు చేయాలి. దానికోసం పరితవుడు 5 కిలోలు, బెల్లం 1/2 కిలో, మోనోక్రోటోఫాస్ 500 మిల్లీలీటర్లు కలిపి చిన్న ఉండలుగా చేసుకుని సాయంత్రం పూట పొలంలో సమానంగా చల్లాలి.
అవునా మేడం, ఇవి కాకుండా ఈ పంటలో ఇంకేమైనా రోగాలు వస్తాయా?
సరిగ్గా గుర్తు చేశావు లక్ష్మి. ఈ పంటకి తెగుళ్లు కూడా వస్తాయి. వాటి గురించి చెప్తాను. మొదటిగా తిక్కాకు పచ్చ తెగులు. విత్తన శుద్ధి చేయని పరిస్థితుల్లో ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. వాటి వల్ల ఆకుల పైభాగాన ముదురు గోధుమ రంగు వచ్చి ఉధృతి పెరిగి ఆకులు అడుగు భాగంలో నల్లని మచ్చలు వస్తాయి. తర్వాత అవి కాడల మీద, కాండం మీద, ఊడల మీదకి వ్యాపిస్తాయి.
మరి దీన్ని తగ్గించడానికి ఉపాయం లేదా?
ఉంది లక్ష్మి. దీన్ని నివారించడానికి 1 గ్రాము టెబుకొనజోల్ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. లేదా క్లోరోథాలోనిల్ ని 400 గ్రాములు లేదా టెబుకొనజోల్ 200 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ఇంకా ఏమేం తెగులు వస్తాయి శాంతి గారు?
దీనికి మొదలుకుళ్ళు తెగులు కూడా వస్తుంది. విత్తన శుద్ధి చేయకపోతే ఇది ఎక్కువగా వస్తుంది. దీని వల్ల విత్తనం మొలకెత్తిన తర్వాత నేలకు ఆనుకొని కాండం పైన నల్లని శిలీంద్ర బీజాలతో కనిపిస్తాయి.
అవునా, మరి దీన్ని ఎలా నివారించాలి?
చెప్తాను లక్ష్మి. దీన్ని నివారించడానికి పొలంలో పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. 1 గ్రాము టెబుకొనజోల్ కిలో విత్తనంలో కలిపి విత్తన శుద్ధి చేయాలి. మొక్కల మొదళ్లలో కార్బన్ డజిమ్ మాంకోజబ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి నేలను తడపాలి.
ఇంకా ఏం వస్తాయి శాంతి మేడం?
ఇంకా కాండం కుళ్ళు తెగులు వస్తుంది రంగమ్మ. ఇవి పంట 65-70 రోజుల దశలో ఎక్కువగా ఆశిస్తుంది. దీని వల్ల నేలపైన ఉన్న కాండం మీద తెల్లటి బూజు తెరలు తెరలుగా వస్తుంది. మొక్కలను లాగినప్పుడు పైభాగం మాత్రమే ఊడొస్తుంది. కాయలు కూడా కుళ్ళిపోతాయి.
మరి దీన్ని నివారించడం ఎలా?
1 గ్రాము టెబుకొనజోల్ ని కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. లేదా తెగులు సోకిన మొక్కలు బాగా తడిసేలా 2 మిల్లీలీటర్లు హెక్సాకొనజోల్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే దీన్ని నివారించుకోవచ్చు లక్ష్మి.
వైరస్ తెగులు ఏమైనా వస్తాయా మేడం?
వస్తాయి లక్ష్మి. మొవ్వు కుళ్ళు తెగులు, ఇంకా కాండం కుళ్ళు వైరస్ తెగులు వస్తాయి. ఇవి తామర పురుగుల వల్ల వస్తాయి. పొలం చుట్టూ వయ్యారిభామ కలుపు ఉంటే కాండం కుళ్ళు తెగులు వస్తుంది.
మరి వాటిని గుర్తుపట్టి ఎలా?
మొవ్వు కుళ్ళు తెగులు వస్తే మొక్కలు లేత దశలో కురచబడి ఎక్కువగా రెమ్మలు వస్తాయి. ఆకులు చిన్నగా మారి మొవ్వు కుళ్ళిపోతుంది. కాండం కుళ్ళు వస్తే లేత ఆకుల మీద, ఇంకా ఆకుల ఈనెల మీద నల్లగా మాడిన మచ్చలు వచ్చి తర్వాత కాండంకి వ్యాపిస్తాయి. దీని వల్ల కూడా మొవ్వు ఎండుతుంది.
మరి వీటిని తగ్గించేది ఎలా మేడం?
మొవ్వు కుళ్ళు వచ్చే పొలాల్లో కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేయాలి. ఇంకా థయోమిథాక్సమ్ 100 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి లక్ష్మి.
మరి కాండం కుళ్ళు సంగతి ఏంటి మేడం?
చెప్తాను రంగమ్మ. కాండం కుళ్ళును నివారించడానికి ఇమిడాక్లోప్రిడ్ 2 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. 80 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
మరి ఈ వేరుశనగ పంటను ఎప్పుడు ఎలా కోత కోయాలి?
వేరుశనగలో మొక్కలు 75% కాయలు పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడే కోయాలి. కాయలోని లోపలి భాగం ముదురు గోధుమ రంగులోకి మారినప్పుడు కోతకు వచ్చిందని అర్థం. పంట కోత తర్వాత కాయలను మొక్కల నుంచి వేరు చేయడానికి వెట్ పాడ్ లేదా డ్రై పాడ్ థ్రెషర్ ను వాడాలి. ఈ యంత్రాల ద్వారా 1 గంటలో 2 నుండి 2.5 క్వింటాళ్ల కాయలను మొక్కల నుంచి వేరు చేయొచ్చు. సరేనా, అర్థమైందా రంగమ్మ లక్ష్మి?
అర్థమైంది శాంతి గారు, చాలా ధన్యవాదాలు.
ధన్యవాదాలు వద్దు రంగమ్మ, ఇది నా బాధ్యత. మీకు మంచి లాభాలు వస్తే అదే నాకు ఆనందం. సరే మరైతే నేను వెళ్తాను, మిగిలిన రైతులను కూడా కలవాలి. మళ్ళీ కలిసినప్పుడు నా సలహాల ద్వారా మీరు పొందిన అనుభవాలను చెప్పాలి, సరేనా?
సరే మేడం, గట్లనే తప్పకుండా చెప్తాం. మేం కూడా పోవాలి, చేన్లో చాలా పనులున్నాయి. పదవే రంగక్క.
అవును మేడం, మళ్ళీ కలుస్తాము. నమస్తే.
విన్నారు కదా రైతన్నలారా, ఖరీఫ్ వేరుశనగలో పాటించాల్సిన మెలకువల గురించి. మీరు కూడా ఇవి మీ పంటలో పాటించి మంచి లాభాలు పొందండి. మళ్ళీ వచ్చే వారం చేను కబర్లలో మరో అంశంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. జై రైతన్న, జై జై రైతన్న.
సమగ్ర సస్య రక్షణను పాటిద్దాం, అధిక దిగుబడులను సాధిద్దాం.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
అపరిణిత శిశు సంరక్షణలో పాటించాల్సిన జాగ్రత్తలు మెలకువలు. అది ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక 16 ఏళ్ల వయస్సు గల బాలింత ఉంటుంది. ఆమె భర్త అత్త మామలతో కలిసి ఉంటుంది. ఆమె భర్త వయస్సు 21 సంవత్సరాలు. ఆమె చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల తనకు అపరిణిత శిశువు, అంటే 9 నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డ ఉంది. అదే ఊరిలో అంగన్వాడీలో అంగన్వాడీ కార్యకర్త ఉంటుంది. మన ప్రభుత్వం గర్భిణీలకు బాలింతలకు పోషకాహారం అందజేస్తుంది. కానీ ఆ బాలింత పోషకాహారం తీసుకోవడం లేదని, ఏమైందో, ఎందుకు పోషకాహారం తీసుకోవడానికి రావడం లేదో తెలుసుకోవడానికి ఆ అంగన్వాడీ కార్యకర్త ఆ బాలింత ఇంటికి వెళ్లడం జరుగుతుంది. ఆ బాలింతకు జన్మించిన ఆ అపరిణిత శిశువును చూసి, అపరిణిత శిశువు అంటే ఏమిటి, అలాంటి శిశువు జననానికి కారణాలు, అలాంటి శిశువుని నిర్ధారించడం, అలాగే అపరిణిత శిశువు జననాలను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, అపరిణిత శిశు జననం జరిగితే వారిని కాపాడడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ బాలింతకు ఆమె అత్తగారికి అంగన్వాడీ కార్యకర్త వివరించే సందర్భమే ఈనాటి మన చేను కబుర్ల యొక్క అంశం.
కాంతమ్మగారు, కాంతమ్మగారు, ఎవరైనా ఉన్నారా ఇంట్లో?
రా టీచరమ్మా, రా, ఇంట్లోనే ఉన్నాం. లక్ష్మి ప్రసవించింది కదా, అందుకే ఇంట్లో పని తీరడం లేదు. ఇప్పటి వరకు పని అంతా నా కొడలే చేసేది, కానీ ఇప్పుడు ఆ పని అంతా నాదే కదా, అందుకే తీరిక లేదు నాకు.
కాంతమ్మ, గర్భిణీలకు బాలింతలకు ఎక్కువ పోషకాహారం అవసరం కనుక మన ప్రభుత్వం ఆ పోషకాహారం అందరికీ అందజేయడానికి అంగన్వాడీ కేంద్రం ద్వారా పాలు, గుడ్లు, ఒక పూట భోజనం పంపిణీ చేసింది. మీ లక్ష్మి గర్భిణిగా ఉన్నప్పుడు కూడా సరిగ్గా పోషకాహారం ఏమీ తీసుకెళ్లలేదు. కనీసం ఇప్పుడు కూడా మీరు పోషకాహారం తీసుకెళ్ళడానికి రావటం లేదు. కావున ఏమైందో తెలుసుకుందామని, అలాగే ఒకసారి బాబును కూడా చూసినట్టుంటుందని ఇలా వచ్చాను.
సరే రా టీచర్ అమ్మా, నా మనవని చూద్దూ గాని.
ఏమమ్మా లక్ష్మి, అంతా మంచిదేగా, ఆరోగ్యం బాగానే ఉందా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావా?
నేను బాగానే ఉన్నానండి, కానీ బాబు 7 నెలలకే పుట్టడంతో చాలా బలహీనంగా ఉన్నాడు.
అవును, బాబు 7 నెలలకే పుట్టాడు కదా, నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు చాలా బలహీనంగా ఉంటారు. ఇలా 9 నెలలు నిండకుండానే పుట్టే శిశువును అపరిణిత శిశువు అంటారు.
అవునా అమ్మా, నా కొడలికే ఇలా 7 నెలలకు ఎందుకు పుట్టాడో ఏమో.
కాంతమ్మ, మన దేశంలో ప్రతి సంవత్సరం జన్మించే పిల్లల్లో సుమారు 8 నుండి 10% పిల్లలు నెలలు నిండుకున్నానే పుడుతున్నారు. సాధారణంగా 7 నెలలకు తల్లి గర్భంలో పిండం పూర్తిగా అభివృద్ధి చెందినా జన్మించడానికి తయారుగా ఉండరు.
అయినా పుట్టిన తర్వాత తల్లిపాలు తాగి బాగానే పెరుగుతారు కదమ్మా, అలా 7 నెలలకు పుడితే నష్టమేమి ఉండదు కదమ్మా.
కాదు కాంతమ్మ, అలా ఉండదు. 7 నెలల్లో పుట్టిన బిడ్డ చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అపరిణిత శిశువులను కాపాడటం, పెంచటం చాలా కష్టంతో కూడిన పని. అటువంటి శిశువు పుట్టకముందే చనిపోవచ్చు. కొన్నిసార్లు ప్రసవం కష్టమై బిడ్డలో అంగవైకల్యాలు ఏర్పడవచ్చు. కానీ తగిన జాగ్రత్తలు, వైద్యుల సలహా తీసుకుంటే బిడ్డ బ్రతికే అవకాశాలున్నాయి.
అవునా టీచరమ్మా, నెలలు నిండకుండా పుడితే ఇన్ని సమస్యలున్నాయా?
అంతేకాదు కాంతమ్మ, సాధారణంగా ఈ అపరిణిత శిశువులు మొదటి కాన్పు పిల్లలై ఉండటం విశేషం. ఇలాంటి పిల్లల శరీర పరిమాణాలు నెలలు నిండి పుట్టిన పిల్లల శరీర పరిమాణాలకు భిన్నంగా ఉంటాయి. ఈ అపరిణిత శిశువుల్లో మరణాల సంఖ్య చాలా ఎక్కువ. అంతేకాదు, వారు అంటువ్యాధులకు త్వరగా లోనవుతారు.
అమ్మో, అలా చనిపోయే అవకాశాలున్నాయా? నా మనవాడే ఎందుకలా పుట్టాడో టీచరమ్మా, దాని కారణాలు ఏమై ఉంటాయి? అసలు అపరిణిత శిశువు జననానికి గల కారణాలు ఏమిటి టీచరమ్మా?
కాంతమ్మ, అలా అపరిణిత శిశువులు జన్మించడానికి చాలా కారణాలున్నాయి. నేను నీకు వాటన్నింటినీ చెబుతాను. నేను మీకు ముందే వీటన్నింటి గురించి చెప్పాల్సింది. ఇవి మీకు చెప్పడం అంగన్వాడీ కార్యకర్తగా నా బాధ్యత కూడా. లక్ష్మి, నువ్వు కూడా జాగ్రత్తగా విను.
మీరు చెప్పేదంతా వింటున్నాను టీచరమ్మా.
మీ అత్తగారితో పాటు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది, కాబట్టి చెబుతున్నా వినండి. గర్భిణీ స్త్రీలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడటం.
దీర్ఘకాలిక వ్యాధులంటే ఏంటమ్మా?
ఎక్కువ రోజుల నుండి ఏదైనా ఒక వ్యాధి బారిన పడితే అలాంటి వ్యాధులను దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. చక్కెర వ్యాధి లాంటివి కాంతమ్మ. ఇంకా ఏమిటంటే, గర్భిణీ స్త్రీల్లో గర్భసంచి సరైన స్థానంలో లేకపోవటం, ఎక్కువ సార్లు గర్భధారణ అంటే ఎక్కువ సార్లు గర్భం ధరించడం, జన్యు సంబంధమైన అంగవైకల్యం ఏర్పడినప్పుడు ఇలాంటివి జరగవచ్చు.
టీచరమ్మా, అదేదో అంగవైకల్యం అన్నారు, అదంటే ఏమిటమ్మా?
జన్యు సంబంధమైన అంగవైకల్యం అంటే పుట్టుకతో వచ్చే అవయవ లోపం మరియు గర్భిణీ వయసు 18 సంవత్సరాల కన్నా తక్కువ మరియు 35 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉండటం కాంతమ్మా.
అవునా టీచరమ్మా? అయితే నా కోడలకు చిన్న వయసులో పెళ్లి చేయడం నా మనవడు అపరిణిత శిశువుగా జన్మించడానికి ఒక కారణం కదమ్మా.
అవును కాంతమ్మా, అది ఒక కారణం. ఇంకా ఏమిటంటే, గర్భిణీ గర్భంలో శిశువుకు రక్తంలో సమతుల్యత లోపించటం, గర్భిణీకి రుబెల్లా వంటి వైరస్ వ్యాధులు రావటం, ఒత్తిడి వల్ల గర్భిణీలో గ్రంథుల సమతుల్యత లోపించడం. గ్రంథుల సమతుల్యత అంటే గ్రంథులు మన శరీరంలో భాగాలు, అవి మన రక్తంలోకి రసాయనాలు విడుదల చేస్తాయి, వాటిని హార్మోన్లు అంటారు. ఈ హార్మోన్లు సరైన మోతాదులో లేకపోతే, ఎక్కువ తక్కువలైతే దాన్ని గ్రంథుల సమతుల్యత లేకపోవటం అంటారు. గర్భిణీ స్త్రీలో ప్రసవ ద్వారం సరిగా లేనప్పుడు, గర్భిణీ స్త్రీ గర్భంలో మాయకు అంటువ్యాధులు ఉన్నప్పుడు, గర్భంలో బిడ్డకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా లేనప్పుడు, గర్భిణీ స్త్రీకి మద్యం సేవించడం, పొగ త్రాగడం వంటి చెడు అలవాట్లు ఉన్నప్పుడు అపరిణిత శిశువులు జన్మిస్తారు.
టీచరమ్మా, 7 నెలలకు పుట్టిన పిల్లలు మాత్రమే అపరిణిత శిశువులా, లేక ఇంకేమైనా గుర్తుపట్టగలిగే లక్షణాలుంటాయా?
అపరిణిత శిశువులను గుర్తుపట్టవచ్చు. ఎలా అంటే, శరీర పరిమాణం బట్టి పుట్టిన బిడ్డ బరువు 2.5 కిలోల కన్నా తక్కువ ఉండటం, పొడవు 50 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉండటం, తల చుట్టుకొలత 33 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే అలాంటి శిశువును అపరిణిత శిశువు అని అనవచ్చు. 9 నెలల కన్నా తక్కువ గర్భస్థ దశ ఉంటే అపరిణిత శిశువు అని గుర్తించవచ్చు.
గర్భస్థ దశ అంటే ఏమి టీచరమ్మా?
గర్భస్థ దశ అంటే పిండం తల్లి గర్భంలో పెరిగే కాలం. అది సాధారణంగా 9 నెలలు ఉంటుంది. తల్లి శిశువుల ఆహార పోషణ స్థాయి తక్కువగా ఉంటుంది. శిశువులో ఎముకలు గట్టిపడే సమయం ఎక్కువగా ఉంటుంది. అపరిణిత శిశువుల శరీర సౌష్ఠవాన్ని పరిశీలిస్తే తల పరిమాణం మిగతా శరీరంతో పోల్చితే చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ ముఖం తల పరిమాణానికి తగినట్లు కాక చిన్నగా ఉంటుంది. వారి చర్మం చాలా పలుచగా ఎక్కువగా గులాబీ రంగులో ఉంటుంది. ఈ పిల్లల తల వెంట్రుకలు ఊలువలే ఉండి సులువుగా విడదీయడం కష్టమవుతుంది. బిడ్డ ఊపిరి తీసుకుని వదలడం చాలా ఎక్కువగా ఉంటుంది. బిడ్డలో శారీరక కండర నైపుణ్యాలు చాలా నిదానంగా జరుగుతాయి. అంతేకాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఈ అపరిణిత శిశువుల బాల్య దశలో వేళ్లు చీకడం, తొందరగా విసుగు చెందడం, మారాం చేయడం వంటి సమస్యలు ఉంటాయి. వారిలో బిడియం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేగాక వయసు పెరిగే కొద్దీ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కొన్నిసార్లు గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ పుర్ర పూర్తిగా అభివృద్ధి చెందని కారణంగా ప్రసవ సమయంలో మెదడు దెబ్బతిని, అంగవైకల్యం, బుద్ధిమాంద్యం గల అపరిణిత శిశువులు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుట్టిన 5 నుంచి 6 నెలల వరకు అపరిణిత శిశువుల పెరుగుదల సాధారణ పిల్లల పెరుగుదలతో పోల్చితే తక్కువగా ఉంటుంది. కానీ వారి ప్రవర్తన సాధారణ పిల్లల ప్రవర్తనలాగే ఉంటుంది.
టీచరమ్మా, కానీ ఇన్ని సమస్యలున్నాయి కదా, అసలు అపరిణిత శిశువులు జన్మించకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పండి టీచరమ్మా.
శిశువులు అపరిణితంగా పుట్టకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే, గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. గర్భిణీ స్త్రీ మానసిక ఆందోళనకు లోనవ్వకుండా చూడాలి. గర్భిణీ స్త్రీ తరచూ వైద్యులను సంప్రదిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గర్భిణీ స్త్రీ మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి.
టీచరమ్మా, ఇప్పుడు నా మనవాడు అపరిణితంగా జన్మించాడు కదా, వాడిని సక్రమంగా పెంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటమ్మా?
అపరిణిత శిశువు జన్మించిన వెంటనే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల బిడ్డ జీవితంలో సాధారణ పిల్లల వల్లే సర్దుబాటు చేసుకోగలరు. బిడ్డ నెలలు నిండకుండా బలహీనంగా పుట్టినప్పుడు బిడ్డను వెంటనే ఇంక్యుబేటర్ అనే ప్రత్యేక పరికరంలో నెలలు నిండేంత వరకు ఉంచి ఆరోగ్యం, శ్వాస, శరీర ఉష్ణోగ్రత అంటే వేడి విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉదాహరణకు బిడ్డ 8వ నెలలో పుడితే ఆ బిడ్డను 9 నెలలు నిండే వరకు అంటే సుమారు 2 నెలలు నిండే వరకు ఇంక్యుబేటర్ అనే పరికరంలోనే ఉంచాలి. ఆహారాన్ని ట్యూబ్ల ద్వారా ఇవ్వాలి. ఇలాంటి ఇంక్యుబేటర్ సౌకర్యం గ్రామాల్లో, చిన్న చిన్న ఊర్లలో ఉండదు. కాబట్టి అలాంటి సమయంలో బిడ్డను శుభ్రమైన మందమైన నూలు వస్త్రాల్లో చుట్టి బిడ్డ శరీర వేడిని క్రమబద్ధం చేసి అంటువ్యాధులు రాకుండా జాగ్రత్త వహించాలి. బిడ్డ ఆహార, శ్వాస విషయాల్లో జాగ్రత్త వహించాలి. మంచి పోషకాహారం ఇవ్వటం చేస్తే పిల్లల బరువు తొందరగా పెరుగుతుంది.
మీకు చాలా ధన్యవాదాలు టీచర్ గారు. మా అత్తయ్య గారికి నాకు చాలా విషయాలు తెలియజేశారు. ఇక నుండి అన్ని విషయాల్లో మీరు చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం.
దానిదే ఉందిలే లక్ష్మి, ఇదంతా చెప్పడం నా బాధ్యత. అలాగే ఇక నుండి నెలకు కనీసం 2 సార్లైనా మీటింగ్ పెట్టి ఇలాంటి ఉపయోగపడే విషయాలను మహిళలకు, యువతులకు తెలియజేస్తారు. ఇక నేను వెళ్తాను మరి, బిడ్డ జాగ్రత్త.
అలాగే టీచర్ అమ్మా, మీకు చాలా ధన్యవాదాలు.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా పసందైన వంటకంతో మీ ముందుకు వచ్చేసాం. శ్రోతలు, పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. సేమ్యా బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు: సేమ్యా 2 కప్పులు, పంచదార 1.5 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పాలు 1 కప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష 4 టీ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టీ స్పూన్లు, నూనె సరిపడినంత. అందరూ రాసుకుంటున్నారు కదా, ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఒక ప్లేటుకు నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో నూనె వేడి చేసి సేమ్యాను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించుకోవాలి. పాలను వేడి చేసి ఈ పాలలో ముందుగా వేయించిన సేమ్యా కలిపి మంట తగ్గించి నిదానంగా ఉడికించాలి. సేమ్యా ఉడుకుతుండగా పంచదార జత చేసుకోవాలి. సేమ్యా పూర్తిగా ఉడికి దగ్గర పడ్డాక కొబ్బరి తురుము, యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి కలుపుకోవాలి. ఈ సేమ్యా మిశ్రమాన్ని ముందుగా నెయ్యి రాసి పక్కన పెట్టుకున్న ప్లేట్లోకి సమానంగా సర్దాలి. మిశ్రమం కొద్దిగా చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే సేమ్యా బర్ఫీ తయారైపోయింది. వింటుంటేనే త్వరగా చేసుకోవాలనిపిస్తుంది కదా, మరింకెందుకు ఆలస్యం, చకచకా చేసేయండి. ఇక మనం సేమియా బర్ఫీలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాల గురించి మాట్లాడుకుందాం. పోషక విలువలు: పిండి పదార్థాలు అధిక మోతాదులో లభిస్తాయి, పీచు పదార్థాలు తక్కువ మోతాదులో లభిస్తాయి, సోడియం అతి తక్కువ మోతాదులో లభిస్తుంది. ఆరోగ్య లాభాలు: గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, శిరోజాల పెరుగుదలకు సహాయపడుతుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విన్నారు కదా శ్రోతలు, తీయతీయని సేమియా బర్ఫీలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు తప్పక చేసుకుంటారని ఆశిస్తూ వచ్చే వారం మరో వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గతవారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గతవారం మొదటి ప్రశ్న: మన శరీరానికి రోజుకి 8 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం అవుతుంది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి, 150. గతవారం రెండవ ప్రశ్న: ఏ థైరాయిడ్ రుగ్మతలలో శరీర బరువు పెరుగుతుంది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ, హైపోథైరాయిడిజం. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ స్వరూప దోమల్గూడ, అనురాధ వర్మ, మోహన్ వర్మ, హైదరాబాద్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఉమా ఉపేందర్, పూణే. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు చెల్లం వెంకటరాజన్, బద్దనపల్లి, ఏ సంజయ్ రెడ్డి, మధురై, తమిళనాడు, ప్రియాంక, మహబూబ్ నగర్, వంశీకృష్ణ, వీర్నాపల్లి. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: కందిలో మారుకా మచ్చల పురుగు నివారణకు వాడవలసిన పురుగు మందు ఏది? ఏ, క్లోరోఫైరిఫాస్ ప్లస్ మోఆన్, బి, కాపర్ ఆక్సిక్లోరైడ్. ప్రశ్న మరొకసారి: కందిలో మారుకే మచ్చల పురుగు నివారణకు వాడవలసిన పురుగు మందు ఏ, క్లోరోఫైరిఫాస్ ప్లస్ మోఆన్, బి, కాపర్ ఆక్సిక్లోరైడ్. ఈ వారం రెండవ ప్రశ్న: మొక్కజొన్నలో కాండము తొలుచు పురుగు నివారణకు వాడుకునే గుళికలు ఏవి? ఏ, తినెట్, బి, కార్బోఫ్యూరాన్. రెండవ ప్రశ్న మరొకసారి: మొక్కజొన్నలో కాండము తొలుచు పురుగు నివారణకు వాడుకునే గుణికలు ఏవి? ఏ, తినెట్, బి, కార్బోఫ్యూరాన్. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇంకా సెలవు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.